ప్రియమైన ఆత్మబంధువులారా, ఆంజనేయ స్వామి వారి పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఆంజనేయ స్వామి వారు రాముడి పనే, ఆయనకి సొంత పని అంటే ఇంకేమీ లేదు. రాముని రూపం ధ్యానం చేసుకోవటం, రామనామం స్మరించుకోవటం, రాముడు పని చేయటం. ఆయనకి నేను నాది అనేది రెండూ లేవు. ఆయనకి అసలు సొంత పని అంటూ ఏమి లేని కూడా ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి హృదయంలో రాముణ్ణి ఎలా నిలుపుకున్నాడో మనం కూడా భగవంతుని అలా నిలుపుకుంటే మన మనస్సు పక్వానికి వస్తుంది, మనకి మోక్ష సుఖం కలుగుతుంది. ఆంజనేయ స్వామి గారు హృదయంలో రాముడు ఎలా ఉండేవాడో మన హృదయంలో కూడా భగవంతుని అలా నిలబెట్టుకుంటే మనం కూడా తరిస్తాం. మీరు మోక్షం కావాలంటే రామచంద్రమూర్తిని స్మరించుకోండి, కానీ ఈ లోకానికి సంబంధించిన పనులు మీరు ఏమైనా కావాలంటే రాముడిగా తేడక్కర్లేదు, నేను నెరవేరుస్తానని ఒకటి ఆంజనేయ స్వామి వారు. అంటే వేదముల్లో ఏ దేవుడి గురించి అయితే చెప్పారో ఆ దేవుడు రాముడుగా వచ్చాడు. వేదముడు యొక్క సారం రామాయణముగా వచ్చింది. ఆదికవి వాల్మీకి. రామాయణం అంటే మన జీవితంలో కష్ట సుఖాలు ఎలా ఎదుర్కోవాలో, కష్టం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుందో, దేహ ప్రారంభాన్ని బట్టి వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎంత శాంతిగా జీవించగలగాలో, వికారం లేకుండా ఎలా జీవించగలగాలో, ఇవన్నీ రామాయణంలో పొందిగ్గా చెప్పాడు వాల్మీకి. మానవుడి ప్రవర్తన ఎలా ఉండాలి, మానవుడి యొక్క ధర్మం, మానవుడి ధర్మం ఎలా ఉండాలి అనేది ఎక్కువ మనకు రామాయణంలో కనిపిస్తుంది. రామనామం మనం రక్షిస్తుంది. రామనామం లక్ష్మీప్రదమైనది. ఇంతకి మనం ఆంజనేయ స్వామి వారిని మనం ఏ విషయంలో దృష్టిలో పెట్టుకోవాలంటే, రాముడు పనే చేసేవాడు, రాముడినే స్మరించుకునేవాడు, తన హృదయం నిండా రాముడే ఉండేవాడు. అలా ఆంజనేయ స్వామి లాగా మనం కూడా ఆ భక్తిని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే, ఆచరిస్తే, అంత భక్తిగా మనం కనుక ఉంటే మనకు కూడా మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తిలో ఎప్పుడు తొందర ఉండేది కాదు. చాలా నిదానంగా మాట్లాడేవాడు, సమగ్రంగా మాట్లాడేవాడు, తొందరపాటు మాటలు ఉండేవి కాదు. అంటే మనిషిలో స్పందన తక్కువ, అంటే ప్రతిస్పందన తక్కువ. మనం ఏదైనా వికారం మాటలు మాట్లాడినా ఆయన మాట్లాడే పద్ధతిలో ఆయన మాట్లాడేవాడు, కానీ మన వికారం మాటలు కనుక ప్రతిస్పందించి మట్టుకు మాట్లాడేవాడు కాదు. అది రాముడిలో ఉన్న ప్రత్యేకత. అంచేతంగా రామనామం మనల్ని పవిత్రం చేస్తుంది. అంటే మనం సింపుల్గా ఉండాలి. సింపుల్గా ఉంటే తొందరగా పవిత్రం ఉండుతాం. ఎంత నిరాడంబరంగా ఉంటే అంత పవిత్రత మనకి చేకూరుతుంది. అంటే సింపుల్గానే ప్యూర్గానే ఉంటే మనకు దేవుడు అనుభవంలో తొందరగా వస్తాడు. ఇది దేవుడు కూడా సింపుల్గా ఉంటాడో ప్యూర్గా ఉంటాడు, అంటే పవిత్రంగా ఉంటాడు, ఆడంబరం లేకుండా ఉంటాడు. పరమ పవిత్రుడు దేవుడు అంటే అలా కూడా మనం కూడా సింపుల్గా ప్యూర్గా ఉంటాం. అలవాటు చేసుకుంటే, అది ప్రాక్టీస్ చేస్తే, అలా ఎక్సర్సైజ్ చేస్తే మనకు కూడా భగవద్ అనుభవం కలుగుతుంది. రాముడు అంటే ఎవరో అనుకోవద్దు, ఆత్మే. ఆత్మారాముడు అంటే బయట కనిపించిన వాడు దశరథ కుమారుడు రాముడు. మనకు బయట కనిపించే రాముడు ఎవడు? దశరథుడి కుమారుడు రాముడు. ఆ రాముడే, ఆ దశరథ కుమారుడు రాముడే మనలో ఆత్మారాముడుగా ఉన్నాడు. మనలో ఉన్న ఆత్మారాముడు వేరు, దశరథ కుమారుడు రాముడు వేరు కాదు. ఆ దశరథ కుమారుడు రాముడిని మీరు ఆరాధించినా వాడు ఏం చేస్తాడు? ఆత్మారాముడి దగ్గరికే తీసుకొచ్చేస్తాడు. ఇంచేతైనా ఆత్మారాముడుగా ఆత్మారాముడైనా కానీ దశరథ కుమారుడుగా ఎందుకు అవతరించాడంటే, మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఇవన్నీ మనకి నేర్పడం కోసం. అంటే మన మనస్సు యొక్క చాపల్యాన్ని ఎలా ఆపుకోవాలో, మన మనస్సు ఆ నిగ్రహం, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా నేర్చుకోవాలో, జీవితంలో వచ్చే ఒడిదుడుకుని ఎలా తట్టుకోవాలో, ఎలా జీవిస్తే, ఎలా ప్రవర్తిస్తే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ తెలియబడుతుందో, అది చూపించడం కోసం ఈ ఆత్మారాముడే, ఈ చైతన్యమే దశరథుడి కుమారుడిగా అవతరించాడు. మనల్ని మనం ఎలాగ నిగ్రహించుకోవటం వల్ల, మనల్ని మనం ఎలా అదుపులో పెట్టుకోవటం వల్ల, మనల్ని మనం ఎలాగ నియమించుకోవటం వల్ల, మన మనస్సుని, ఇంద్రియాలని, మన ప్రవర్తన, మన తీరుని ఎలా నియమించుకోవటం వల్ల మనకు ఆత్మరాముడు జరుగుతాడు. అది దశరథ కుమారుడు రాముడు బయట మనకు చూపించాడు. ఈ మనస్సు చేస్తున్న పొరపాటు ఏంటంటే, నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఇతరుల కూడా ఎందుకంటే అది వినదు. ఈ మనస్సు దగ్గర చెడ్డ ఎక్కడ ఉందంటే, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీకు ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఎవరికి మళ్ళీ తోకలు ఏం పెడతావు నువ్వు, నీ గురించి నువ్వు ఆలోచించుకోమంటే అది ఎందు. అది ఎంచేపు ఎదటి వాళ్ళ గురించో, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఎదటి తోటి వాళ్ళ గురించి, వాళ్ళ గురించి ఏదో చెప్తా ఉంటుంది. అంటే తన గురించి నువ్వు, నీ గురించి నువ్వు ఆలోచించుకోమంటే అది ఆలోచించుకోదు, నీ మూలంలోకి, నీ మూలాన్ని నువ్వు చూసుకోమంటే అది చూసుకోదు, ఇతరులు ఎవరు చెప్పమంటే అస్తమానం చెబుతూ ఉంటుంది. ఇది మాయ. ఇతరులు ఎలా ఉంటే మనకెందుకు, మన ప్రవర్తన మనం సరిగ్గా చూసుకోవాలి. ఇతరుల గురించి ఇన్వెస్టిగేషన్ మానేసి నీ మనస్సు గురించి నువ్వు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ నువ్వు కనుక ఆ రకంగా జీవిస్తే, నువ్వు కనుక నీ మనస్సు మీద నువ్వు ఇన్వెస్టిగేషన్ కనుక నీకుంటే, అంటే నువ్వు వచ్చాక ఇతరులు వచ్చాక, నువ్వు రాకుండా ఇతరులు రాలేదు, నువ్వు వచ్చాక నీకు ప్రపంచం వచ్చింది, ఇతరులు వచ్చారు అని ఇతరులను విచారణ చేసే బదులు ఈ మనస్సునే విచారణ చేసుకోనువు. మనస్సుని విచారణ చేసుకుంటే దాని మూలం దానికి తెలుస్తుంది. దాని మూలం ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, అప్పుడు దానికి సంబంధించిన నీ హృదయంలో ఉన్నటువంటి చల్లదనం నీకు అందుతుంది. అంతేతే నువ్వు ఇతరులను కాదు విచారణ చేయవలసింది. నీ మనస్సుకి తన మూలాన్ని వెళ్ళటం కోసం మనస్సు తను తను విచారించుకుంటేనే కానీ అది మూలంలోకి వెళ్ళదు. ఆ మూలం దాని మూలంలోకి అది వెళితేనే కానీ ఆత్మారాముడు తెలియబడ్డు. అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకుని, నీ లోపాలు ఏమైనా ఉంటే, నీ మనసులో ఏమైనా లోపాలు ఉంటే చూసుకుని, ఆ లోపాలను తొలగించుకుని నువ్వు బాగుపడటానికి ప్రయత్నం చేసుకో. నువ్వు బాగుపడితే నిన్ను చూసి ఇంకో 10 మంది బాగుపడతారు అని రామాయణం చెబుతూ వచ్చింది. అయితే మీరు ఒక విషయంలో కంగారు పడకూడదు. మీరు ఏదైనా లోపం ఉందనుకోండి, ఏదైనా ఒక వాసన ఉందనుకోండి, అనుకోండి, అది రాముడికి ఎంత సహనం ఉందో, అంత సహనంతో, అంత ఓర్పుతోటి కనుక వాసనను తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ వాసన నశిస్తుంది. ఏదో కొంచెం ప్రయత్నం చేసి వాసన ఇంకా నశించడం లేదంటే అనుకోకూడదు. రామచంద్రమూర్తి ఎంత సహనంగా ఉన్నాడో, ఎంత ఓర్పుగా ఉన్నాడో, అంత సహనంతో, అంత ఓర్పుతోటి మనం కనుక సాధన చేస్తే ఆ వాసన నశిస్తుంది. అంటే వాసన నశిస్తుందా నశించదా అని అనుమానం ఎవరో పెట్టుకోవద్దు. తప్పనిసరిగా నశిస్తుంది. ఎప్పుడు మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఆ వాసనకు అనుగుణంగా ఉండకుండా, చేప ఏదైతే నీటికి ఎదురెత్తుందో వాసనకు అనుగుణంగా మీరు వెళ్ళిపోకుండా, వాసనకు ఎదురేది వాసన తొలగించుకోవడానికి మీరు హృదయపూర్వకంగా కనుక ప్రయత్నం చేస్తుంటే అది నశిస్తుంది. వచ్చే జన్మలు ఉన్నాయా లేదా అని కంగారు పడకుండా ఉన్నాయి. ఇప్పుడు ఎలా పుట్టామో వచ్చే జన్మలో కూడా అలా పుడతాం. ఇప్పుడు పుట్టాం లేదా మనం, పుట్టాం, అలాగే రాబోయే జన్మలో కూడా పుడతాం, వచ్చే కాలంలో కూడా మనం పుడతాం. అంటే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల పుట్టవచ్చు, రాబోయే జన్మల్లో కొన్ని కారణాల వల్ల పుట్టవచ్చు. కానీ పుట్టకుండా మటుకి జ్ఞానం కలిగే వరకు, ఆత్మారాముడు మనకు అనుభవంలోకి వచ్చే వరకు ఈ జన్మ పరంపరల మటుకి ఆగవు. అంటే ఇప్పుడు ఎలాగ పుట్టామో భవిష్యత్ కాలంలో కూడా అలాగే పుడతాం. ఏ వాసనలైతే మనల్ని ఇప్పుడు జన్మలోకి తీసుకొచ్చినాయో, అటువంటి వాసనలు మళ్ళీ మనల్ని జన్మలోకి తీసుకొస్తాయి. అంతేకాదు, భగవంతుడిని ప్రార్థించి, ధ్యానించి, పూజించి, జపించి ఇవన్నింటి యొక్క ప్రయోజనం ఏంటంటే వాసన నశింపజేయటం కోసం, వాసనని నశింపజేయటం కోసం. అంటే మనల్ని మనం అణిచి ఉంచుకోవాలి. అణిగి ఎంత అణిగి ఉంటే అంత మంచిది మనకి. ఎంత అణిగి ఉంటే అంత మంచిది. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ లాభాన పొందుతాం. తక్కువ మాట్లాడటం వల్ల కలహాలు తగ్గుతాయి. చాలా చోట్ల కలహాలకు కారణం ఏంటంటే ఎక్కువ మాట్లాడటం వల్ల. మౌనం కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మౌనం వల్ల కలహాలు తగ్గుతాయి. మౌనం విడిచిపెట్టేసి ఎక్కువ మాట్లాడుతుంటే కలహాలు పెరుగుతూ ఉంటాయి. అంచేది ఇతరులు ఎలా ఉన్నారన్న సమస్య కాదు. నువ్వు రామచంద్రమూర్తి తన జీవితాన్ని ఎలా నియమించుకున్నాడో, మనం కూడా మన జీవితాన్ని అలా నియమించుకోవాలి. ఇప్పుడు మనకి 4 రోజులు మంచం మీద పడుకుంటే 5వ రోజులు చాప మీద మన ఇద్దరు పట్టదు మనకి. ఏది అలవాటు అయితే అది రామచంద్రమూర్తి మహాచక్రవర్తి అయినప్పటికీ అతను అరణ్యాసానికి వెళ్ళిన కొత్త మొదటి రోజున అంతకుముందు టెక్కా పెట్టుకుని వాడు తల కింద మొదటి రోజున చెయ్యి తల కింద పెట్టుకుని నిద్రపోయాడు నేల మీద అని నిద్ర పట్టేసింది. అంటే దాన్ని బట్టి ఆయన మనస్సు ఆయన స్వాధీనంలో ఎంత ఉందో మనకు తెలుస్తుంది. వాడు రామచంద్రమూర్తి అంటే అంటే ఏదైనా ఒక పని చేస్తే జ్ఞానికి వాసన పడదు, అజ్ఞానికి వాసన పడుతుంది. అంటే జ్ఞాని స్వాపాలో కూర్చున్నా ఒకలాగా ఉంటాడు, కిందకు నేల మీద కూర్చున్నా ఒకలాగా ఉంటాడు. ఎంచదో వాడు దేహమాత్రుడు కాదని వాడికి తెలుసు. రాముడు దేవుడు అంటే రాముడు ఆ దేహంలో ఉన్నప్పుడు కూడా తాను దేహమాత్రుడు కాదని ఆయనకి తెలుస్తూ ఉంటుంది. ఆయనకి కానీ మన దేహమే దేవుడు అనుకుంటాం. దేహంలో ఉన్నప్పుడు కూడా ఆయన దేహానికి పరిమితమై ఉండడు, దేహమాత్రుడు కాదన్న సంగతి కూడా దేవుడికి తెలుస్తూ ఉంటుంది. అంటే దేవుడు దేహం ధరించి వస్తే బంధింపబడ్డ కానీ మనం దేహం ధరిస్తే మటుకి బంధింపబడతాం. ఇంచేత ఆ దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని దేహబుద్ధితోటి మనం పనిచేస్తాం కాబట్టి మన కొత్త వాసనలు వస్తాయి, కొత్త సంస్కారాలు వస్తాయి, పునర్జన్మ హేతువులు వస్తూ ఉంటాయి. బాహ్యంగా ఉన్నటువంటి రాముడు ప్రవర్తన ఎలా ఉందో మన ప్రవర్తన కూడా అలా తీర్చిదిద్దుకుంటే మనకెవరు తెలుస్తారు? ఆత్మారాముడు తెలియబడతాడు. ఎవరైనా పెద్దలు చెప్పేటప్పుడు మీరు వినాలి, శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేస్తే కొంత కొంత కాకపోతే కొంతైనా అర్థం వచ్చింది. మీ జీవితానికి ఏ మాటలు ఉపయోగం ఆ మాటలు బ్రెయిన్లో పెట్టుకోవాలి. మీకు అక్కర్లేని మాటలు అప్పుడే వదిలేయాలి. బైబిల్లో ఏమన్నదంటే మాట దేవుడై వాక్యము దేవుడై ఉన్నదని. దేవుడి పేరు ఎలా తలపెట్టుకుంటున్నారు, భగవంతుడి చెప్పిన వాక్యాలు కూడా అలా తలపెట్టుకోవటంలో కూడా మనస్సు చల్లబడుతుంది, మనస్సు చల్లబడుతుంది. అంటే ఏ వాసన అయితే మనలో ఉందో ఆ వాసనకు సంబంధించిన ఎగనిస్ట్ పార్టీని మనం పెట్టాలి. అది ఏ వాసన అయితే మనలో ఉందో ఆ వాసన తొలగించే సంస్కారాన్ని మనం పెంచుకోవాలి. అది అది చూసుకోవాలి. ఎవరికి ఏ రోగం ఉందో ఆ రోగానికి అనుగుణంగానే మందు ఏదైనా అయితే వాడతారో అదేవిధంగా ఏ వాసన ఉందో ఏ సంస్కారం ఉందో అది మీరు చూసుకుని దానికి వ్యతిరేకమైన వాసన మీరు పెంచుకుంటూ రావాలి. అంటే ముళ్ళు ముళ్ళుతో తీసేసినట్టే తీసేసిన ముళ్ళని జేబులో పెట్టుకోం, తీసేసిన ముళ్ళు కూడా బయటపడేస్తాం. అలాగే ఏ వాసన అయితే మీరు తొడిగించుకోవాలనుకుంటున్నారో దానికి వ్యతిరేకమైన వాసన పెట్టుకుని ఈ వాసనతో ఆ వాసన తీసి ఇది కూడా మనం వదిలేయచ్చు. రెండు కూడా మనసులోవే కాబట్టి మీ మనసులో లోపాలు ఏంటో తెలుసుకుని వాటిని తొలగించుకోవడానికి కనుక మీరు కనుక ప్రయత్నం చేస్తే ఆత్మారాముడు నీకు వ్యక్తమవుతాడు. అయితే ప్రయత్నం చేసేటప్పుడు ఇది పోతుందా పోదా అని అనుమానం అక్కర్లేదు. జాగ్రత్తగా ఓర్పుగా చేస్తే మటుకి దీక్షతో చేస్తే చిరకాలం చేస్తే అది నశిస్తుంది. అది ఒకే వస్తువు మీద మనస్సును నిలబెట్టి ఉంచితే ఒకే వస్తువు నిరంతరం చింతిస్తుంటే దాన్ని ధ్యానము అంటారు. దాని కూడా ఏమిటి ధ్యానము అంటారు. ఆ ధ్యానం చేసేవాడు ఎవడు అని ఎంక్వైరీ చేస్తే దాన్ని విచారణ అంటారు. అంటే సెల్ఫ్ ఎంక్వైరీ సెల్ఫ్ రియలైజేషన్కి దారి తీస్తున్నాను. సెల్ఫ్ ఎంక్వైరీ గమ్యం కాదు, కానీ సెల్ఫ్ ఎంక్వైరీ ఎందుకంటే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది. అంటే ఎవడైతే ఎంక్వైరీ చేస్తాడో ఎంక్వైరీ చేసి వాడే నశిస్తాడు. ఎంక్వైరీ జడం చేయదు, చైతన్యం కూడా చేయదు. అంటే ఏదైతే ఇప్పుడు మనకి నేనుగా వ్యక్తం అవుతుందో అదే ఎంక్వైరీ మనకి చేసి పెడుతుంది. అదైతే అది ఎంక్వైరీ దాన్ని మనం ఎంక్వైరీ చేయడానికి ప్రోత్సహించాలి. అది అదే నిజం కాదు. ఏదైతే మనకి నేనుగా వ్యక్తం అవుతుందో అది నిజం కాదు. అయితే ఇందులో చిక్కులు ఎక్కడ వస్తాయంటే మామూలుగా నీటిలో కెరటాలు ఎలా వస్తూ ఉంటాయో అలాగే మనసు రోజు ఉదయం మొదలు ఉదయం లేచిన మొదలు సాయంత్రం పడుకునేటప్పుడు కెరటాలు వస్తూ ఉంటాయి. ఒకసారి కోపం వస్తుంది, అదొక కెరటం. అంటే ఆ నీరే కెరటం కింద మారుతుంది. ఇది బాగా అర్థం చేసి కెరటం వేరు నీరు వేరు కాదు, ఆ నీరే కెరటం కింద మారుతుంది. అలాగే మనస్సు ఒకసారి కోపం కింద మారుతుంది, ఒకసారి చిరాకు కింద మారుతుంది, ఒకసారి ఏమవుతుంది వాళ్ళకి నష్టం వచ్చే పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఏం చేస్తే అలా చేసుకుంటారంటే ఆ టైంలో మనస్సు ఆ కండిషన్లో ఉండదు. చేసుకుంటారంటే ఆ టైంలో మనస్సు ఆ కండిషన్లో ఉండదు. ఏదో కెరటం వస్తుంది, ఆ కెరటం వచ్చినప్పుడు ఆ కెరటానికి లోపడిపోతాం. ఎందుకని మనం గ్రహించవలసిన నీరే కెరటం కింద ఏదైతే మారుతుందో మన మనస్సే చిరాగ్గా కోపంగా తాపంగా ఇష్టంగా అయిష్టంగా లేకపోతే కామంగా ద్వేషంగా ఇలాగే కెరటాలు అన్నమాట. నీదే కెరటాల కింద ఎలా మారుతుందో మన మనస్సే ఇలా మారుతుంది. ఆ కెరటాల యొక్క వేగం తగ్గాలి. ఆ కెరటాల యొక్క వేగం తగ్గడానికే ధ్యానం చేయటం. మనస్సు నువ్వు ఎవరో అని అడగటం విచారణ పద్ధతి. మనకు మనస్సు ఉంది, ఆ మనస్సు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని ఆ మనస్సును అడగటం. మనస్సులో ఏదైనా మనకు ఇబ్బందులు వస్తే ఎందుకు నీకు ఇవన్నీ వస్తున్నాయి, ఆ మనస్సు నువ్వు ఏమిటి, నువ్వు ఎవరు, ఇంతకాలానికి నన్ను పట్టుకు పీడిస్తున్నావు నువ్వు, ఇంతకాలం నన్ను శ్రమ పెట్టేస్తున్నావు నువ్వు, నీకు నాకు సంబంధం ఏమిటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎంతకాలం ఎంతకాలానికి నువ్వు నన్ను పీడిస్తున్నావు అని మన మనసులో మన కొంతమంది అంటూ ఉంటారు చూడండి, వీళ్ళు పీడించేస్తున్నారు మమ్మల్ని. అలాగే అలాగే మనస్సు మనం కూడా పీడిస్తూ ఉంటుంది. మన మనస్సు మనల్ని ఇంతకాలానికి పీడిస్తున్నావు నువ్వు, మరి ఇప్పటికైనా నాకు దారి ఇవ్వాలి నువ్వు, ఆ మనస్సుని అడిగి దారి ఇవ్వాలి నువ్వు నాకు, నువ్వు దారిస్తేనే కానీ నీ మూలం నాకు తెలియదు అని ఆ మనస్సును నువ్వు ఎవరో అడిగి ప్రశ్నించడం విచారణ. మనస్సును నువ్వు ఎవరో ప్రశ్నించడం విచారణ చేసినది నశిస్తుంది. అలా కాకుండా ఏక వస్తువునే ఒక దేవుడి మీద మనస్సును పెట్టి నిరంతరము ఏక వస్తువుని చింతించడం వల్ల, దేవతా పురుషుని చింతించడం వల్ల కూడా మనస్సు అలాగైనా చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు. కానీ గమ్యం ఏంటంటే మనస్సు నశించాలి. అంటే విచారణ వల్ల ధ్యానం వల్ల మనస్సు తన మూలంలోకి వెళుతుంది, అంటే తన ఆదిలోకి తన మొదలులోకి వెళుతుంది. అంటే ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో అక్కడికి ఉపసంహరించబడుతుంది ధ్యానం వల్ల విచారణ వల్ల. అక్కడ దాని స్థలంలో అది ఏ స్థలంలో నుంచి అయితే ఉదయిస్తుందో ఆ స్థలంలోకి వెళ్ళాక అది నశిస్తుంది. ప్రణాగతి మార్గం ఏంటంటే ఈ మనస్సుని భగవంతుడికి అర్పించటమే. ఈ మనస్సుని భగవంతుడికి సమర్పించడం దాన్ని ఏమంటారు, శరణాగతి మార్గం అని పిలుస్తారు. అంటే తన తాను అర్పించుకోవటం, తన తాను అర్పించుకోవటం. ఈ తన తాను అర్పించుకోవటం వల్ల ఏదైతే తాను అనుకుంటున్నాడో, తాను తాను ఎప్పుడైతే ఏ మనస్సునైతే తను అర్పించే మనస్సుని ఇప్పుడు మనం నేననుకుంటున్నాం కదా, దీన్ని భగవంతుడికి అర్పించడం వల్ల భగవంతుడి స్వరూపం మనకి ఇస్తాడు. భక్తి మనకి ఇంద్రియ నిగ్రహానికి సహాయం చేస్తుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహానికి మనకి భక్తి సహాయం చేస్తుంది. భక్తి జ్ఞానము వేరు కాదని చెప్పారు రమణ మహర్షి గారు. అన్నారు తల్లి లేకుండా పిల్లవాడు వస్తాడా బయటికి అన్నారు. అలాగే భక్తి లేకుండా జ్ఞానము రాదు అన్నారు. అంటే రమణ మహర్షి గారి భక్తి గురించి ఏమన్నారంటే జ్ఞానమాత అన్నారు. భక్తిని ఏమన్నారు, జ్ఞానమాత అన్నారు. అంటే భక్తి వల్ల సంస్కరింపబడతాడు మనిషి. భక్తి అంటే ప్రేమ. భక్తి అంటే ఏంటి, ప్రేమ. ఇప్పుడు మనకి ఎదుటి మనిషి మీద ప్రేమ కనుకుంటే వాళ్ళు ఉన్న దోషాలు కనపడవు. ఎదుటి మనిషి మీద ప్రేమ లేనప్పుడే వాళ్ళు ఉన్న దోషాలు కనిపిస్తాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మీ అబ్బాయిలో ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి, నీకు కనపడవు. కానీ ఊళ్ళో వ్యక్తుల్లో ఎవరికైనా దోషాలు ఉంటాయి, మటుకి అందరికీ కనిపిస్తాయి. అంటే ఏంటి, మనకి ఎవరి మీద అయితే ప్రేమ ఉందో వాళ్ళు ఉన్న దోషాలు కనపడవు. ఎవరి దోషాలైనా మనకు ఎక్కువ కనిపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే వాడి మీద మనకు ప్రేమ లేదని అర్థం. భగవంతుడి మీద కనుక నీకు ప్రేమ ఉంటే అది భక్తి అన్నారు. ఏమండి, నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఉంటే అది దయ అన్నారు. అది ప్రేమే, ఇది ప్రేమే. నీకు అర్థమవుతుంది, ఆర్థికంగా కానీ ఇతర విషయాల్లో కానీ నీకంటే కొంచెం ఎక్కువ ఇబ్బందులు పడే వాళ్ళని చూసి నీకు జాలు కలుగుతాను అనుకోండి, అది ప్రేమే, దాన్ని దయ అన్నారు. ప్రేమ లేకుండా ఆ భక్తి కలగదు. ప్రేమ అనేది వ్యాపారం చేయదు. కామం అడుగుతుంది కానీ ప్రేమ మటుకి ఏమీ అడగదు. ప్రేమకి ఇవ్వటమే కానీ అడగటం అనేది ఉండదు. ప్రేమకి ఎవరికైతే ప్రేమ హృదయం ఉందో వాడు ప్రేమిస్తాడు కానీ కామించడు. మన వాళ్ళు ఏమని చెబుతారంటే భగవంతుణ్ణి ప్రేమ, భగవంతుడు ప్రేమ అని చెప్పే బదులు ప్రేమే భగవంతుడు అని చెప్పటం మంచిదని. అంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడు. మన పట్ల ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి ఆయన ధ్యానం కుదురుతుంది, ఆయన స్మరణ కుదురుతుంది. అంటే భగవంతుడి యొక్క పాదాల యందు మనకు కనుక ప్రేమ కలిగి ఉంటే ధ్యానం కుదురుతుంది, స్మరణ కుదురుతుంది. సర్వసాధారణంగా చాలా మందికి ధ్యానం చేయడం కష్టం. ప్రేమించకుండా ఎవరిని ధ్యానం చేయలేము మనం. భగవంతుడి యందు మనకి ప్రేమ లేకుండా ఆ భగవంతుని మనం ధ్యానం చేయలేం. ఒకవేళ చేసినది అంటించుకున్నట్టు ఉంటుంది, సహృదయంగా ఉండదు. అంటే పంచదారుడు అనే కాఫీ ఎలా ఉంటుందో ప్రేమ లేకుండా చేసే ధ్యానం కూడా అలాగే ఉంటుంది. ప్రేమించేవాడు ధ్యానించగలడు, ప్రేమ పరమేశ్వరుడు పట్ల ప్రేమ కుదరకపోతే వాడికి ధ్యానం కూడా కుదరదు. మనస్సు ఎప్పుడైతే ప్రేమిస్తాడో ఆ ప్రేమించడంలోనే అది కలిగిపోతుంది. కాదంటే పవిత్రం అంటే భగవద్గణభం పొందటానికి ఏ విషయాలు అయితే మనకు అడ్డొస్తున్నాయో ఆ విషయాలను తొలగించుకోవడం కోసం మనం చేసే ప్రయత్నాన్ని సాధన అని అంటారు. అంటే ఏ దేవుణ్ణి అయితే మీరు పూజిస్తున్నారో ఆ దేవుడు మీకు ఆత్మని ఇవ్వడు, మీరు ఆత్మయ్య ఉన్నారు. మీరే ఆత్మయ్య ఉండగా ఇంకా ఇవ్వటం ఎందుకు? అయితే మీరు ఆత్మ అయినప్పటికీ మీకు దేహం తెలుస్తుంది, మీ ఆంభావన తెలుస్తుంది, కానీ ఆత్మ తెలియటం లేదు. మీరు ఆత్మే, కానీ ఆత్మ అనే విషయం మీకు తెలియటం లేదు. ఏ కారణాల వల్ల మీరు ఆత్మీయన సంగతి తెలియటం లేదో ఆ కారణాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తారు వాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించటం అంటుకో, అంటే దేవుణ్ణి మనం ప్రేమించగా ప్రేమించగా మన హృదయంలో ఉన్న దేవుడు మనకు వ్యక్తం అవడం కోసం అడ్డొచ్చే విషయాలని తొలగిస్తాడు. అడ్డొచ్చే విషయాన్ని అంటే అడవిని నరుకుతాడు. మనకి భగవద్గణభం పొందడానికి అడ్డొచ్చే అడవినంతా కూడా నరుక్కుని వస్తాడు. అది దేవుడు చేసే పని. మన మనస్సు ఎక్కువ దూరం ప్రయాణం చేయలేదు. అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసేటప్పుడు ఆ ప్రయత్నం ఎప్పుడైతే మొదలుపెట్టామో మనం వెళ్ళి దూరం తక్కువ ఉంటుంది, ఆయన వచ్చి దూరం ఎక్కువ ఉంటుంది. ఇది బాగా గ్రహించండి. ఇక్కడ అంటే మీరు ధ్యానం చేసినా ఎందుకంటే దేవుని అనుగ్రహం ముఖ్యమైంది అంటున్నారు. ఇక్కడ ఎవరు? రమణ మహర్షి గారు. అంటే ఆత్మన్నా గురువు అన్నా దేవుడన్నా ఒకటే. అంటే మీరు ఏదైనా సాధన ప్రారంభించి కొంత దూరం వెళితే మీకంటే ఎక్కువ దూరం మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఎక్కువ దూరం వస్తాడు. మీరు నడిచే దూరం తక్కువ ఉంటుంది, మీలో ఉన్న ప్రేమ వల్ల కరిగిపోయి దేవుడు ఎక్కువ దూరం వస్తాడు. ఈ విషయం మీకు తెలియకపోయినా జరిగేది. భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుడు ఐక్యం అవ్వాలి అనేటువంటి, భగవంతుడు ఐక్యం అవ్వాలనేటువంటి సాధన కనుక మీరు ప్రయత్నం కనుక చేస్తే భగవంతుడి వైపు మీరు చేసే ప్రయాణం కంటే భగవంతుడే ఎక్కువ దూరం ప్రయాణం చేసి మిమ్మల్ని ఐక్యం చేసుకుంటాడు అంటున్నారు ఇక్కడ. కానీ మనకేమనిపిస్తుంది అంటే మనమే ఎక్కువ దూరం వెళ్ళిపోతున్నాయేమో అని అనుకుంటామట. మీరు ఎక్కువ దూరం వెళ్ళటం లేదు, ఆయన ఎక్కువ దూరం వచ్చేస్తున్నాడు. దేవుని అనుగ్రహం ముఖ్యం. మీ ప్రేమలో కనుక సిన్సియారిటీ కనుక ఉంటే, మీ సాధనలో కనుక సిన్సియారిటీ ఉంటే ఏమండి, నువ్వు చేసే మామూలుగా బాహ్య ప్రయత్నాల కంటే కూడా నీ హృదయంలో కనుక సిన్సియారిటీ ఉంటే ఆయన నిన్ను అమితంగా పరిమితులు లేకుండా నిన్ను ప్రేమించి నిన్ను ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. నువ్వు లాంఛనం కోసం చేసే సాధనల కంటే, నీ పూజ కంటే, జపం కంటే, ధ్యానం కంటే, అంటే నువ్వు మెకానికల్గా చేసే యాంత్రికంగా చేసే నువ్వు పనుల కంటే నీ మనసిచ్చి హృదయం ఇచ్చి నువ్వు భగవంతుని కనుక ప్రేమిస్తుంటే భగవంతుడి అంది నీకు ప్రేమ కలిగి, భగవంతుడి నీ అంది ప్రేమ, భగవంతుడికి నీ అంది ప్రేమ కలిగి ఆయనలో నిన్ను ఐక్యం చేసుకుంటాడు అయ్యా. అంటే నీ అర్థం ఏంటంటే నువ్వు చేసే సాధన కంటే నీ పట్ల ఆయనకున్న ప్రేమే నీకు ఎక్కువ సహకారంగా ఉంటుంది, ఆయనలో ఐక్యం అవ్వటానికి తొందరగా నీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే నువ్వు సాధన, నీ సాధన వల్లే నువ్వు ఒడ్డుకు రాలేవు. నీ సాధన ఉడికి నిమిత్తం మాత్రమేది. అంటే నీ సాధన వల్లే నువ్వు తల్లి ఎప్పుడైనా భగవద్గణభం నీ కలిగితే నీ తెలివితేటల వల్లే కలిగిందని అనుకోకు, ఆయన అనుగ్రహం వల్లే కలిగింది అనుకో. ఆయన అనుగ్రహంలో ఆయన తెలియబడతాడు, కానీ కేవలం నీ ప్రయత్నాలు తెలియబడ్డావు. అలాగే నీ ప్రయత్నం వద్దని కాదు, నీ ప్రయత్నం తగు మాత్రమే అని చెబుతున్నారు. అది మనిషిని పీడించేది వాసన. కోపం ఒక వాసన, చిరాకు ఒక వాసన, ద్వేషం ఒక వాసన. కొంతమంది శరీరాల్లో ఎక్కువ ద్వేషం ఉంటుంది, కొంతమంది ఆ శరీరంలో ఎక్కువ ద్వేషం ఉంటుంది, అది కూడా ఒక వాసన. మీరు ఏమి కంగారు పడకండి. ఒక మనిషి కోపం వస్తుంది, ఒక మనిషికి అసూయ వస్తుంది, ఒక మనిషికి చిరాకు వస్తుంది, ఒక మనిషి రజగుణంలో ఉంటాడు, ఇవన్నీ చూసి మీరు ఏమి కంగారు పడకండి. ఆ మనిషి మీద మీరు ద్వేషం పెట్టుకోవద్దు. ఆ మనిషిలోనూ వాసనట్టు ఉండదు. ఏంటంటే వాడు ఎలా మాట్లాడుతున్నాడు అని భగవాన్ని ఎవరైనా అడిగితే ఆమె ఏమి చేస్తాం, మరీ వాసన అత్యంత బలీయమైనది అనేవాడు. మనం కోపం తెచ్చుకుంటాం, ఏమి చేస్తాం మరి, అలవాట్లు అత్యంత బలీయమైనవి, వాసన అత్యంత బలీయమైనది, మరి ఏమి చేస్తాం మరి అనేవాడు. ఎవరికైనా దగ్గర కూర్చోబెట్టుకుని నెమ్మదిగా చంటి పిల్లవాళ్ళకి చెప్పినట్టు చెప్పేవాడు కొన్ని విషయాలు. ఎవరు? భగవాన్. అలా చెప్పిన వాళ్ళకి అర్థమయ్యేది కాదు కొంతమందికి. అలా అంత అంత జాగ్రత్తగా చెప్పినా కూర్చోబెట్టి చెప్పినా కొంతమందికి అర్థమయ్యేది కాదు. అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం, తిడతాం. ఎంత బాగా చెప్పినా మీకు అర్థం అవటంలో మనం తిడతాం. వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఏమంటే మీరు బాగానే చెబుతున్నారు, చెప్పినా వాళ్ళకి అర్థం అవటమే, పక్క వాళ్ళు అంటే మరి ఏమి చేస్తాం, మరి వాసన అత్యంత బలీయమైనది, వాళ్ళు ఉన్న వాసన మనం చెప్పిన మాట వాడికి అర్థం అని అవటం లేదు, వాడు ఏం చేస్తాడు పాపం అనేవారు. వాళ్ళు ఉన్న వాసన, ఆ లోక వాసన, దేహవాసన మనం చెప్పినా వాడికి అర్థం అని ఇవ్వటం లేదు, వాడు ఏం చేస్తాడు, వాసన అంత బలీయముగా ఉన్నది, మన మంచి మాట వాడికి బుర్రకెక్కటం లేదు. కారణం ఏంటి, వాసన అంత బలీయముగా ఉన్నది, మరి ఏమి చేస్తాం మనం అనేవారు. అలా పైకి అనేవారు, కానీ లోపల వాసన తగ్గించడానికి ప్రయత్నం చేసేవారు, అదే అనుగ్రహం. ఈ వాసన కూడా ఏం చేస్తుందంటే దాన్ని రిపీట్ చేస్తుంటే అది పెరుగుతూ ఉంటుంది. వాసన మనం రిపీట్ చేస్తున్నాం అనుకున్నది అది పెరుగుతూ ఉంటుంది. రిపీట్ చేయడం, రిపిటేషన్ కనుక తగ్గిస్తే అది చిక్కుపోతూ ఉంటుంది ఆ వాసన. రాముడు చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాముడు సహనానికి భూమికి ఎంత సహనం ఉందో ఆయనకి అంత సహనం ఉండేది. భూమికి ఎంత సహనం ఉందో రాముడికి కూడా అంత సహనం ఉండేది అట. అంచేత మనం తర్వాత ఎప్పుడు కూడా ఇంకోటి జ్ఞాపకించుకోండి, శరీరం ప్రారంభం అనుభవించడానికి దాన్ని పూర్తి అవ్వని వాడు. ఈ లోపల మనం కన్నారు పడకూడదు. వాళ్ళు కన్నారు పడి చచ్చిపోతాం అనుకోండి, ఏ పిశాచి జన్మలు వస్తాయి. మనం తొందరగా చచ్చిపోవాలని అనుకోకూడదు, ఒక 1000 సంవత్సరాలు ఉండాలని అనుకోకూడదు. అదే ఆ దేహాన్ని ప్రారంభం జరగనివ్వండి. మిమ్మల్ని ఊరేగిస్తే ఊరేగిస్తారు, మీరు ఏం మొట్టికాయలు తినవలసి ఉంటే మొట్టికాయలు తింటారు. అది జరగనివ్వండి, ఏదో రోజు అది అది ఊరేగించడం నిజం కాదు, ఈ మొట్టికాయలు తింటాం నిజం కాదు, అదేదో జరగడం. ఈ శవాన్ని మరి ఏం చేస్తారో, ఈ శవాన్ని పూజిస్తారో, లేకపోతే అందరి చేత ఈ శవం తిప్పి పడే ఉందో ఏదో జరుగుతున్న ప్రారంభాన్ని బట్టి ఆ ప్రారంభం అనుభవించేది, దాని పేరు ఎదిగిపోతున్నారు. ఇప్పుడు మనకు రోగం ఉందనుకోండి, ఏదైనా ఆ రోగం తగ్గిపోవటం మంచిదే, అలాగుంటే మంచిదే, తగ్గిపోవటం మంచిది, అలాగే ప్రారంభం పోవటం మంచిది. ఆ ప్రారంభాన్ని మీరు అనుభవించలేక మీకు అందరూ కూడా చచ్చిపోతారు అనుకోండి, మాట వస్తుంది. ఎలాంటి ఆ ప్రారంభం అలాగే పోవడం, మళ్ళీ వచ్చే జన్మలో ప్రారంభం అనుభవించాలి. ఈ లోపల ఏ విషయాన్ని జన్మ వస్తుంది మనకి. కృష్ణుడు గీతలు ఏమని చెప్పాడంటే, అర్జున నువ్వు యుద్ధం ఇష్టం ఉన్నా ఇష్టం రాకపోయినా నువ్వు చెయ్యాలి. కృష్ణుడు చెప్పిన మాటల్లో భగవద్గీత సారంతో ఇక్కడ ఉన్నా నా ఉద్దేశం. ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి, నాకు ఈ కృష్ణుడు చెప్పిన మాట బాగా నచ్చింది. ఈ మాట చాలా మీటింగ్లో కూడా చెప్తా ఉంటాను. అది ఓ అర్జున, నీకు ఇష్టం ఉన్నా నువ్వు యుద్ధం చెయ్యాలి, నీకు ఇష్టం రాకపోయినా నువ్వు చెయ్యాలి. ఇప్పుడు ఆయన ఇంటి యుద్ధం చేశాడు మనం పని అనుకుందాం, ఇష్టం ఉన్నా చెయ్యాలి, ఇష్టం రాకపోయినా అది చెయ్యాలి. నువ్వు చేసే పని ప్రీతిగా ఇష్టంగా చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ చక్కటి మాట చెప్పాడు, నువ్వు చేసే పని అదనంగా ఏమి చేయొద్దు, నీ దేహ ప్రారంభంలో యుద్ధం చేయవలసి ఉందా నువ్వు అంటే చెయ్యి. అది చేసేది నువ్వు ఇష్టంగానే ప్రీతిగానే చెయ్యి, ప్రేమగా చెయ్యి. అది చేస్తే నీకు కొత్త వాసన రావు, పాత వాసన అనే పోతాయి అన్నాడు. అంటే మన ప్రారంభాన్ని మనం ఇష్టంగా అనిపిస్తేనటండి కొత్త వాసన రావటండి, పాత వాసన అన్నీ పోతాయి. అంటే మీకు తెలుసా, అంటే పునర్జన్మకి ఏ అయితే కారణాలు ఉన్నాయి అన్నీ నశించిపోతాయి ఈ శరీరం ఉండగా. కొత్త వాసన వచ్చి ఇట్లు కలవు, నీకు కొత్త వాసన రావు, పాత వాసనలన్నీ పోతాయి. అంటే వాళ్ళు ఇష్టం లేదంటే పని చేయటం, ఇష్టం లేకపోయినా ప్రకృతి బలవంతం నీకు, నీ వాసన నీ చేత బలవంతాన్ని చేయిస్తుంది. మరి ఇష్టం లేదనుకో నీకు, ప్రకృతి నీ చేత చేయిస్తుంది. కొంతమంది అత్తగారు చూడటం చూస్తూ ఉంటారు, ముడుక్కుంటూ ఉంటారు, మీరు అర్థమవుతుంది, టైం కాఫీ ఇస్తూ ఉంటారు, పని చాకరీ తప్పదు, ఆ కాఫీ ఇస్తూ ఉంటారు, అన్నం పెడతా ఉంటారు, మామూలు బాగుంది, కానీ ముడుక్కుంటూ ఉంటారు. పని తప్పదు, మనసు పాడైపోతా ఉంటుంది. దేహానికి పని తప్పదు, మనసు అలా ఉండొద్దు అన్నాడు కృష్ణ. ఇది గీతాసారం. నీ దేహ ప్రారంభంలో చూడవలసిందంటే చూడు, చూడు అలాడు ఎస్టంటే చూసే. ఈ దేహం మనం ఏమన్నా 1000 సంవత్సరాలు బతుకుతామండి, బతకం ఏమండి అంతేత. నీ ప్రారంభంలో ఎవరినో చూడవలసిందంటే అది చూడు, అక్కడితో నీకు పాత వాసన అనేది పోతే కొత్త వాసన రావు. ఆ చూడటమే ఇష్టం లేకుండా చూస్తాం అనుకో, పాత వాసన పాలు కొత్త వాసన వచ్చి కలుస్తాయి, చాకరీ అలాగ తప్పదు. ఈ విషయం నువ్వు అర్థం చేసుకుని పని చెయ్యి అన్నాడు. ఈ మాట నాకు బాగా ఇష్టం, కృష్ణుడు చెప్పింది దాంట్లో. కొంతమంది పని చేస్తూ ఉంటారు, చెరగ పడుతూ ఉంటారు, ఆ పని అలాగే తప్పదు, అది చెరగ పడుతూ ఉంటారు. అంటే ఏంటి, నువ్వు చేసే పని ప్రీతిగా కనుక చేస్తే దేవుని అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం.
కానీ మనుషులకి సేవ చేసినాడు గుర్తింపు ఉండదు పాపం. అయ్యో వీళ్ళు మనకి ఇన్ని రకాలుగా మనం సహకరిస్తున్నారని ఆ గుర్తింపే ఉండదు వాళ్ళకి. అయితే ఇప్పుడు కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే వాళ్ళు గుర్తిస్తారు, గుర్తించరు వాళ్ళు కూడా నీకెందుకే, వాళ్ళ హృదయంలో నేను ఉన్నాను కదా, నేను గుర్తిస్తాను కదా, నీకు మోక్షం ఇచ్చేవాడు నేను కదా, ఆ శవాలు కూడా నీకెందుకు అంటున్నాడు. అంచేది ఆ శవాలు గుర్తించకపోయినా శవాలకు ఆధారంగా ఉన్నవాడు ఏమంటే నేను, నేను గుర్తిస్తున్నాను కదా, వాళ్ళు గుర్తించడం కూడా నీకు మోక్షం ఇచ్చేవాడు నేను, మీతో గొడవించుకు నేను చెప్పినట్టు చేయమన్నాడు. అంటే కొంతమంది ఎంత సేవ చేసినా చేయలేదని చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా ఎదురేమన్నాడు కృష్ణుడికి, ఇంకా మా వాళ్ళ నోరు మనం కట్టలేము, మన ఇంట్లో వాళ్ళని ఎంత ప్రేమగా చూసినా ఆ పొరుగుంటూ వస్తే మమ్మల్ని ఎవరు చూడలేదని చెప్తారు ఇంట్లో. ఇప్పుడు కృష్ణుడు చెప్పేది అంటే ఈ రకమైన జనాన్ని వదిలేదు పోయారు మీరు, వాళ్ళు కూడా నీకెందుకు ఆ హృదయంలో నేను ఉన్నాను కదా, వాళ్ళ హృదయంలో నేను ఉన్నాను కదా, నేను కదా గుర్తించి నీకు జ్ఞానాన్ని ఇచ్చిన, మోక్షం ఇచ్చిన, రాబోయే జన్మ మంచి జన్మ ఇచ్చిన చేసేవాడు నేను కదా, రాబోయే జన్మ ఇచ్చేవాడిని ఎక్కడ ఏ కుటుంబంలో నీకు జన్మను ప్రసాదించారో అదంతా చేసేవాడిని చైతన్య స్వరూపం నేను కదా, ఆ శవాలు కూడా నీకెందుకు గుర్తిస్తే ఏంటో గుర్తించకపోతే ఏంటి, ఆ జీవులు అందరినీ ఈ జీవాక్షణ రోజు కూడా రకంగా ఉంటారు వాళ్ళు మనుషులు, వాళ్ళు కూడా నీకెందుకు నన్ను చూసి మీరు పని చేయండి అంటున్నాడు. నీకు అర్థమవుతుంది అది ఆ గుర్తించడం ఎలాగుంటుందో తెలియని వాడు మనం ఎలా ఉండాలంటే లోపల పనిచేస్తున్న కృష్ణుడిని దృష్టిలో పెట్టుకుని పనిచేయమంటున్నాడు. ఇంకేదో కదా నీకెందుకు అంటున్నాడు, నాయందు నీకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమతో ఆయన చూడండి, లోపల ఉండేవాడిని నేను గుర్తించేవాడు, నేను చూసేవాడు నేను, మిమ్మల్ని నీకు ఫలితం ఇచ్చేవాడిని నేను, ఆ శవం ఇవ్వదు నీకు ఫలితం, ఫలితం ఇచ్చేవాడు నేను, మీకు మిమ్మల్ని బహుమానం ఇచ్చి సత్కరించి మిమ్మల్ని అలంకరించేవాడిని నేను, ఏనండి నీకెందుకు ఈ శవాలు కావాలా అంటున్నాడు. అంటే జీవులు గుర్తిస్తే ఏంటి గుర్తించకపోతే, గుర్తించకపోతే ఏంటి, నేను కదా మీకు ఫలితాన్ని ఇచ్చేవాడు, కర్మఫలాన్ని ఇచ్చేవాడు నేను కదా, అదే కర్తృరాజ్ఞ ప్రాప్య కర్తృరాజ్ఞ అంటే ఎవడో కర్తవుడు ఈశ్వరుడు అంటే మీరు చేసే పని బట్టే ఫలితం వచ్చేది, ఆయన ఆజ్ఞల్ని బట్టే వస్తుంది. కర్తృరాజ్ఞ ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం కర్మ తజ్జరం, అంటే మీరు చిన్న పని చేసినా మంచి ఉద్దేశంతో చేస్తే ఫలితం ఎక్కిస్తాడు, పెద్ద పని చేసిన హృదయం మంచిది కాకుండా చేస్తే చిన్న ఫలితాన్ని ఇస్తాయి. అది ఎవరాజ్ఞానం ఆ ఫలితం ఎవరాజ్ఞాన్ని బట్టి వస్తుంది, ఈశ్వరాజ్ఞాన్ని బట్టి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఈ ఈ మామూలు హెచ్చు తగ్గుల గుణాలను మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. జీవులు ఒక రకంగా ఉండరు, రోజుకో రకంగా ఉంటారు, వాళ్ళు కూడా ఉదయమన్నాడు ఇంకోవారు అడు భగవంతుడు. మీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు, కానీ ప్రకృతి గుణాల వల్ల మీ జీవ లక్షణాల వల్ల వాడు నీకు తెలియటం లేదు, ఉన్నాడు ఉండటం, కానీ నీ ప్రకృతి గుణాల వల్ల వాడు తెలియటం లేదని అనుకుంటున్నా అసలు వాళ్ళు లేదనుకుంటున్నాం. ఇది వచ్చినంత అంత అందుకే భగవంతుడు, అందుకే భగవంతుడు రాముడిగా కృష్ణుడిగా వచ్చి మనకు బోధించవలసి వస్తాం. లోపల భగవంతుడు ఉన్నాడు కానీ మన జీవ లక్షణాల వల్ల ఆయన మనకి తెలియటం లేదు, తెలియకపోవటం లేదు, మనకి తెలియటం లేదనుకోవటం లేదు, మనం అసలు లేదనుకుంటున్నాం, ఉన్న వస్తువుని అసలు లేదనుకుంటున్నాం. నాకు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇంట్లో పేచీలకు కానీ సమాజంలో పేచీలకు కానీ ఏమండి ఎత్తాకోవాల పేచీలకు కానీ లేదా ఉమ్మడి కుటుంబాల్లో వచ్చి పేచీలకు కానీ పేచీలు కలహాలు కలతలు ఏ రకమైన వచ్చినప్పటికీ ఎన్ని రకాలుగా వచ్చినప్పటికీ ఈ పేచీలకు అన్నిటికీ కారణం అహంభావం అంటున్నారు. ఈ మధ్యన ఒక అమ్మగారు అన్నారమ్మ దగ్గర వాళ్ళ ఆయన చూస్తే కానీ 4 నెలల నుంచి ఒళ్ళు మండిపోతుంది అన్నారు. అంటే కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఎవరో చుట్టాలు వచ్చారంటున్నారు, వదిన చుట్టాలు వచ్చిందని కూర ఏం బాగాలేదు అన్నారు. నేను అంటే చుట్టాలు ఉన్నారు లేదని అప్పుడు ఆయన దృష్టిలో లేరు మామూలుగా అనేసారు, కూర ఏం బాగలేదు అన్నారు. అంటే ఎవరో లేనప్పుడు కూర బాగోలేదన్న పర్వాలేదండి, చుట్టాలు వచ్చారు కొత్త అభిప్రాయాలు కూడా ఉండొచ్చు. ఏమంటే దీని గురించి 4 నెలల అయిందట నీ గొడవ జరిగి ఇప్పుడు కూడా కోపం చల్లార్తలేదని చెప్పారు. మీకు చేత కాదు అనుకుంటారనుకుంటున్న లోకం, మీ ఏ ప్రాధాన్యం అనుకుంటున్నాను కూడా మీకు ఏమి చేత కాదు, మీకు నష్టం ఏంటని అడిగాను అన్నాను. రక్తమాట ఎదురేయండి ఆయన నలుగురులోనే అలా అనకూడదు, అది సామాజికపరంగా పోనీ అన్నారు అండి పోనీ అన్నారు అంటే మీకు నష్టం ఏంటన్నాను. ఏంటి ఆవిడకి నష్టం ఏంటి అసలు, అంటే ఏంటి ఇతరులు ఏమనుకుంటారో ఏ పిల్లలు ఏమనుకుంటారో ఇతరులు ఏమనుకుంటారో అని ఎవరు బాధపడుతున్నారు ఇక్కడ అహంభావం. ఈ అహంభావాన్ని అహంభావానికి ముడిపుచ్చుకున్నాం అంటుంది, అంటే అహంభావం ఆవిడే అనుకోవటం వల్ల ఇదంతా గొడవంతో వస్తాం. రమణ మహర్షి గారు ఎక్కువ అహంభావం తొలగించుకోమని చెప్పేవారు. పాపం ఆయన అలా ఎందుకు చెప్పేవారంటే కారణం అండి, ఈ అహంభావం వల్ల మనకున్న తెలివి చచ్చిపోతాను, మన మనకున్న తిరిగి ఆవిడ మంచి ఆడండి పాప ఇలా అన్నవాడే, కానీ ఈ అహంభావన గారు కోపం పెరిగిపోయి ఒళ్ళు పాడు చేసేసుకుంటున్నారు. అంటే ఏ ప్రాణాలు నాకు వంట చేస్తాను అనుకుంటున్నాం. ఇప్పుడు అనుకుంటే ఏంటంటే మాకు నష్టం, ఆవిడేలా మనకు ఓటు ఇవ్వాలండి. అంటే ఏంటన్నా మమ్మల్ని వెల తీసుకుంటుందో ఏం లేదండి. అంటే ఇప్పుడు ఈ అహంభావన వల్ల మనకు తెలివి చచ్చిపోతుంది. ఎప్పుడైనా చూడండి, ఏమంటే ఒకటి కాలం వృధాయిపోతున్నాడు. అంటే ఏదో మంచి పని చేసుకుందామని ప్రయత్నం చెప్పేటప్పటికి ఈ కోపం వచ్చేస్తూ ఉంటుంది. మంచి పని చేయనివ్వదండి, ఒకటే తెలివితేటలు తగ్గిపోతాయి. రెండు ఏంటి, కాలం వృధాయిపోతున్నాడు. ఏమంటే అహంభావనలో కోపం వచ్చేస్తుంది కానీ మన శరీరంలోని శక్తి అంతా ఖర్చు అయిపోతుంది. మూడు నష్టాలండి ఆవిడకి చెప్పానండి. ఆవిడకి ఇప్పుడు మీరు మూడు నష్టాలు పోతున్నారు. భర్తలో కోపం వదిలే ఆ గొడవ వదిలేయండి. మీకు సొంతంగా వచ్చి నష్టం చెబుతాను. మీరు మామూలుగా తెలివితేటలు ఉన్నాయి మీకు, కానీ ఏడకంటే మీకు తెలివితేటలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ నాలుగు నెలలోనే ఒక నష్టం. రెండు ఏంటి, ఆవిడకి ఎనర్జీ అంటే ఆవిడకి ఆవిడ ఇంకో మంచి పని చేసుకోకుండా కోపం అడ్డొచ్చేస్తున్నాను. అంటే ఆవిడ శరీరంలో శక్తి తగ్గిపోతున్నాను. అంటే మనం ఎప్పుడైనా ఉద్యోగ పడిపోతాం అనుకున్న తరచుగా మన శరీరం ఉన్న శక్తి తగ్గిపోతుంది, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. తెలివి తగ్గుతుందండి, ఎనర్జీ తగ్గుతుందండి, టైం పాడైపోతుంది. అంటే ఈ టైం పాడు ఇంకో విషయంలో ఆలోచించుకుందాం బాగుపడటానికి ప్రయత్నం చేసే ఏదైనా ఆలోచన వస్తే కానీ బాగుపడటం, మనం ఏదైనా మంచి బాగుపడాలని ఆలోచన వస్తే బాగుపడటానికి ప్రయత్నం చేస్తాం. ఆ బాగుపడే ఆలోచన రాకుండా వీడికి నాలుగు నెలల నుంచి ఆగిపోయినాయి. ఎన్ని రకాల నష్టాలు వస్తాయండి, మూడు నష్టాలు వస్తాయండి. ఏమండి ఇదంతా దేని గురించి వస్తుంది, అహంభావన వస్తుంది. ఇంకేదో భగవాన్ ఏమన్నారు, అహంభావన ఉంటే సమాజం ఉంది, అహంభావన ఉంటే ఏపరాలు ఉంది. అంతే కదండి, మరి అహంభావన ఉంటే దుఃఖం ఉంది, అహంభావన ఉంటే నువ్వు ఉన్నావు, అహంభావన ఉంటే నేనున్నాను, అహంభావం ఉంటే దేవుడు ఉన్నాడు, అహంభావం ఉంటే ప్రపంచం ఉంది, అహంభావం ఉంటే దేహం ఉంది, అహంభావం ఉంటే స్వర్గలోకం ఉంది, అహంభావం ఉంటే నరకలోకం ఉంది, అహంభావం అహంభావం ఉంటే కుటుంబం. అది రాకపోతే ఏది లేదు. ఇప్పుడు మా అనుభవంలో మనకు తెలుస్తుంది, టాలెంట్ వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం డబ్బు తీసుకెళ్ళి ఇప్పుడు ఈ చెరువులో పడేస్తే ఎలా ఉంటుందండి, ఓ రూపాయి కట్టలో పట్టుకెళ్ళండి ఈ చెరువులో పడేస్తే ఎలా ఉంటుందండి, వేస్ట్ వృధా కదండి. మనకు అక్కర్లేదు, ఎవరైనా పెడితే ఎవరికైనా ఇస్తే తింటాడని కూడా మాట్లాడి చెబుతున్నాను. అంతేకాదు ఈ రూపాయి కట్టలన్నీ తీసుకెళ్లి చెరువులో పడేస్తే ఎలా ఉంటుందండి. అలాగే ఇటువంటి కొన్ని కొన్ని గొడవల వల్ల మన యొక్క ఈ టాలెంట్స్, మనకున్న తెలివి, మనకున్న వివేకం, మనకున్న శక్తి, మనకున్న కాలం ఇటువంటి చిన్న చిన్న గొడవలు పెట్టుకుని పాడు చేసుకోవాలి. ఇదంతా దేని గురించి వస్తుంది, అహంభావం నుంచి వస్తుంది. అంటే ఈ గొడవలన్నీ దేన్ని అయితే ఆశ్రయించి ఉన్నాయో, దేన్ని ఆశ్రయించి ఉన్నాయో, అహంభావాన్ని ఆశ్రయించి ఉన్నాయి. అది పడిపోతే ఈ గొడవలన్నీ పడిపోతాయని చెప్పడం కోసం ఈ అహంభావం గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారండి, అహంభావన పెట్టుకుని లేనిపోయి నేను ఊహించుకుంటారు. అంటే వీళ్ళు ఏ విషయాల గురించి అయితే భయపడుతున్నారని రావండి, కానీ వచ్చేస్తారని ఊహించుకుంటూ ఉంటారు. ఈ హోప్స్, ఫియర్స్ ఊహించుకుని భయపడిపోతూ ఉంటారు. రమ మహర్షి గారు ఒకటి చెప్పారండి, నీకు భగవంతుడి మీద నిజమైన విశ్వాసం పూరితే నీకు భయం కూడా తగ్గిపోతుంది. నీకు ప్రతి విషయానికి భయం వచ్చేస్తాను కూడా నీకు భగవంతుడి మీద విశ్వాసం లేనట్టు గుర్తున్నాడు. అంటే భగవంతుడి మీద నీకు విశ్వాసం ఉన్నట్టు గుర్తేదంటే నీకు భయం లేకుండా ఉండటం. అంతేగా భయం వల్ల దుఃఖం వస్తుంది, భయం వల్ల వికారం వస్తుంది, భయం వల్ల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా రెండు చెడిపోతాయి. అంటే రమణ మహర్షి గారు ఏం చెబుతున్నారంటే, నీ నీ శారీరక ఆరోగ్యము, నీ మానసిక ఆరోగ్యము, నీ ఇంద్రియ నిగ్రహము, నీ మనోనిగ్రహము నీకు సహకరించకుండా నీకు బ్రహ్మానుభవం కలగదు. అజ్ఞానం అంటే అది ఒక ముడేళ్ళు. అజ్ఞానం అంటే నువ్వు ఇప్పుడు నన్ను ఈ కొబ్బరి చెట్టు కట్టేశారు అనుకోండి, ఆ ముడి తెలిచేస్తేనే కానీ నేను ఆ కొబ్బరి చెట్టు నుంచి బయటికి రాలేను. అలాగే ఈ ప్రకృతికి ఈ అహంభావం నిన్ను కట్టేసి ఉంది. ఈ ప్రకృతికి నిన్ను ఏదైతే కట్టేసి ఉందంటే ఈ చచ్చిపోవడానికి, పుట్టడానికి, ఈ వికారాలకి, ఈ సంసార గొడవలకి నేను కట్టేసి ఉన్నది ఏంటి, అహంభావం. అదే గ్రంథి అన్నారు ఉపనిషత్తులు. ఆ ముడి తెగిపోతేనే కానీ, అంటే ఏ అహంభావం అయితే నేను ప్రకృతి కట్టేసిందో, అహంభావం తెలితేనే కానీ నీకు జ్ఞానం కలగదని. గ్రంథులు తెగాల కదా అంటారు ఉపనిషత్తులు ఋషి. గ్రంథులు అంటే రాగద విషయాలు, అజ్ఞాన గ్రంథులు అంటాడు. గ్రంథులు అజ్ఞాన గ్రంథులు తెగాలంటాడు కదా, అంటే రాగద్వేషాలు, రాగద్వేషాలని చెప్పడానికి ఉపనిషత్తులు ఏమంటాయంటే అజ్ఞాన గ్రంథులు అంటాడు. ఆ గ్రంథి తెంపుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినా ఈశ్వర అనుగ్రహం లేకపోతే గ్రంథి కూడా నీకు తెలియదు. అందుకు నీకు ప్రేమ అవసరం, భగవంతుడి మీద భక్తి అవసరం. ఈ ఇంటికే కావలసింది అంటే ఆ తాడు ఆ ముడి నువ్వు ఒక్కడే ఇప్పుకోలేవు. నువ్వు ఇప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అయ్యో పాపం అని ఇప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది ఇప్పుకోలేకపోతున్నారు, దేవుడు వచ్చి ఇప్పేస్తాడు అట. ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టు నేను కట్టేశాను అనుకోండి, ఆ తాడు నేను ఏడా ఏడా తీసుకుంటాను అంటాడు. తీసుకుని ఆ తాడు నేను తెంపుకోలేకపోవచ్చు. నేను తెంపుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పరమేశ్వరుడు వచ్చి తెంపేస్తాడు అట. ఇంకా అర్థమవుతుంది. అయ్యే ప్రయత్నం నేను మొదలు పెట్టాలంటే, కానీ చేసే పని ఎవరు? ఈశ్వరుడు. ఇదే ఇక్కడ అనుగ్రహం చేస్తుంది. మీరు పని మొదలు పెట్టడే పూర్తి ఎవరు చేస్తారు? ఈశ్వరుడు చేస్తాడు. అది దేని వల్ల చేస్తాడు? ఆయన మీద మీకున్న ప్రేమ వల్ల చేస్తాడు. అంటే ఈ అహంభావం అదొక గ్రంథి, అది ఒక ముడి. అందుకే రమణ మహర్షి గారు చెప్పారు, మీ భార్య పిల్లలు వచ్చి మీ కుటుంబాన్ని ఆడి చెబుతున్నారా, లేదా నువ్వే అనుకుంటున్నారు వీళ్ళందరూ నా కుటుంబాన్ని, మీ ఇంట్లో సభ్యులందరూ వచ్చి మేమందరం నీ కుటుంబాన్ని ఆడు చెబుతున్నారా నీకు, వీళ్ళందరూ నా కుటుంబాన్ని నువ్వు అనుకుంటున్నావా అని నేనే అనుకుంటున్నా అన్నాడు. అదే అహంభావం అన్నాడు. మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, రోజు వచ్చి మేమందరం నీ కుటుంబం, మేమందరం నీ కుటుంబం అని అలా అడుగుతున్నారండి. అదే వాళ్ళందరూ నా కుటుంబం వీడు అనుకుంటున్నారు, అదే అహంభావం. వాళ్ళు వచ్చి చెప్పడం లేదు మేమందరం నీ కుటుంబం అని, నువ్వు మట్టికి అనుకుంటున్నావు. వీళ్ళందరూ ఓ దొడ్డు వేసుకున్నావు. ఏం చేసుకున్నావు? ఓ దొడ్డు వేసుకున్నావు. ఆ దొడ్లో పడుకుంటున్నావు. ఈ జన్మలో ఒక దొడ్డి, రాబోయే జన్మలో ఇంకో దొడ్డి. ఇక దొడ్లు మారుస్తారు అన్నమాట ఈ బంధువు, ఈ పశువుని. ఈ జన్మలో ఒక బంధువు దొడ్లు మారుస్తారు, మళ్ళీ జన్మలో బంధువులు దొడ్డే దొడ్డు మారుస్తారు. పుట్టికి వేసులు ఉన్నంత వరకు పుడతా ఉంటాం, కానీ బంధువులు దొడ్లు మారుస్తారు. వీడికి ఒక గురువుతో తప్పించి కుటుంబ సభ్యులు మారిపోతూ ఉంటారు. బంధువు దొడ్డు మారినట్టే ఈ కుటుంబ సభ్యులు మారుతూ ఉంటారు. ఒక గురువుతోటి మనకి సంబంధం వచ్చారు కనుక, ఆ గురువుతోటి సంబంధం, ఆ గురువు అని ఆ గురువు తన స్వరూపం ఇచ్చే వరకు ఆ గురువుతో మన సంబంధం తెలుపుకుందామని వాడు తగడు. అంటే గురువు ఎలా ఉంటాడంటే, ఒకవేళ గురువు మీద మనకు ప్రేమ కలగటం లేదనుకోండి, మన చేత ప్రేమ ఈ బంధువుల దగ్గర కూడా వీళ్ళు కొలగటం లేదు, ఆయన మీద ప్రేమ కలిగితే ఆయనే చేసుకుని ఈ బంధువుల దగ్గర నుంచి విడిచిపెడతాడు. ఇప్పుడు ఈ బంధువుల దొడ్డులో వేసేటప్పుడు బాగుంటుంది కదా, పాపం 4 గోళ్ల మధ్యలో తిరుగుతూ ఉండాలని. ఏదో రోజుకు 4 గడ్డిపరకలు వేస్తూ ఉంటారు పాపం. ఈ బంధువుల దొడ్డులో ఉన్న దోమ చూడండి ఎలా ఉంటాయో, ఏమంటే అలాగే మనం ఉంటున్నాం. కానీ బంధువుల దొడ్డులో ఉన్నామని సంగతి మనకి తెలియక కొంచెం సంతోషం వస్తాను. మొన్న బంధువుల దొడ్డులో ఉన్నామన్న సంగతి మనకు తెలియటం లేదు. అంచేది మన ఎవరో స్వతంత్రం కాదు, ఎక్కడ తిరిగినా 4 గోళ్ల మధ్యనే ఇంకా తిరగాల. అంటే కుటుంబ సభ్యులు వచ్చి మేమందరం నీకు కుటుంబాన్ని చెప్పటం లేదు, నీ కుటుంబాన్ని చెప్పడం లేదు, నువ్వు అనుకుంటున్నావు వీళ్ళందరూ నా కుటుంబం. అదే గ్రంథి. ఏదైనా చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు మారిపోతారు, ఏమంటే పరిసరాలు మారిపోతాయి, ఊరు మారిపోతుంది, అన్నీ మారిపోతాయి, కానీ అన్నింటిలోనూ చేంజ్ వచ్చేస్తుందండి. కానీ అహంభావన మట్టికి అలాగే ఉంటాం, అహంభావన మట్టికి అలాగే ఉంటుంది. అంచేది నువ్వు దేహం చచ్చిపోయే వరకు ఆకు, దేహం ఉండగానే అహంభావన పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అయితే దేహం చచ్చిపోవడం వల్ల నీకు అహంభావన పోదు, అంటే దేహంలోంచి విడిపోవటం వల్ల నీకు మోక్షం రాదు, అహంభావనలోంచి విడిపోవటం వల్ల నీకు మోక్షం వస్తుంది. ఇప్పుడు మన శ్మశానంలో తీసుకెళ్ళి కాల్ చేస్తారు కదండి, కాల్ చేసిన దాకా దేహానికి మనకి ఏం సంబంధం ఉంటుంది? ఉండదు. అంత మాత్రంతో నీకు మోక్షం రాదు, దేహంతో విడిపోవటం వల్ల నీకు మోక్షం రాదు, నీ అహంభావంతో వ్యక్తి భావనలోంచి విడిపోవటం వల్ల నీకు మోక్షం వస్తుంది. అది దేహం ఉండదు, అందులోంచి విడిపోతే నువ్వు ఇంకా బంధువులు దొడ్లకి వెళ్ళక్కర్లేదు. భగవంతుని తెలుసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. భగవంతుని ప్రేమించి, భగవంతుని వరించి, కూర్చున్నా నుంచున్నా తింటున్నా వంట చేసుకున్నా చేతులు పనిచేస్తున్నప్పటికీ మనస్సును భగవంతుని మీద ఉంచి నిరంతరం ఆయన నామం స్మరించుకుంటూ ఆయన రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలను తలపెట్టుకుంటూ ఇలా కూడా భగవంతుని పొందొచ్చు. కొంతమందికి సహజంగా ప్రేమతత్వం ఉంటుంది, భక్తితత్వం ఉంటుంది. ఏమండి, వాళ్ళు భగవంతుని ప్రేమించి భగవంతుని పొందొచ్చు, అదొక మార్గం, అదొక మార్గం. అలాగే అలా కాదంటారు మీకు విచారణ అంటే వివేకం, విచారణ ఏది నిజం కాదు, ఏది నిత్యం కాదు. కొంతమందికి ఆ సూక్ష్మ బుద్ధి ఉంటుంది, వాళ్ళు కనీసం వాళ్ళకి అనుభవంలోకి వస్తేనే కానీ నమ్మరు, చూసి నమ్మరు. అంటే రమణ మహర్షి గారు ఏం చెబుతున్నారంటే అండి, ఇప్పుడు నీకు భగవంతుడి అంటే ప్రేమ కలిగి భగవంతుడు ఐక్యం అవడం కోసం ప్రయత్నం చేసినా సరే, అలా కాకుండా కాకుండా ఎవడైతే భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఎవడైతే భగవంతుని ప్రేమించాలనుకుంటున్నాడో వాళ్ళలోంచి విడిపోయినా సరే. అంటే ఈ నేను తీసుకెళ్ళి నువ్వు భగవంతుడికి ఇచ్చేసినా సరే, నీకు ఆ భగవంతుడి మీద నమ్మకం కొరకట్లేదు, విశ్వాసం కొరకట్లేదు, ఈ నేనులోంచి నువ్వు బయటకు వచ్చేసినా సరే. కొంతమందికి అసలు ఎగ్జిస్టెన్స్ మీద నమ్మకం ఉండదు. ఆ దేహాన్ని నమ్ముతారు, ఇంద్రియాలను నమ్ముతారు, ఏమంటే గౌరవాన్ని నమ్ముతారు, కృత్రిమ గౌరవాలు నమ్ముతారు, డబ్బును అన్నీ నమ్ముతారు. కానీ అది లోపల ఎగ్జిస్టెన్స్ మీద అసలు ఏముందో దాన్ని నమ్మరు. ఆ ఎగ్జిస్టెన్స్ అసలు ఉన్నది ఎగ్జిస్టెన్సే, దానే నమ్మరు. లేదు కానీ నమ్ముతూ ఉంటారు, మనసు కల్పించిన విషయాన్ని నమ్ముతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ప్రేమ కుదరదు, భక్తి కుదరదు, విశ్వాసం కుదరదు. ఆ ఫెయిత్ అని లేనప్పుడు ఏం చేస్తాం? ఇంకో మార్గం ఏం చేసిస్తారంటే, దేవుడేంటి నీకు ప్రేమ లేకపోతే, భక్తి లేకపోతే, విశ్వాసం కనుక లేకపోతే, అసలు భగవంతుడు నీ ఎగ్జిస్టెన్స్ మీద ఏదో ఒక హయ్యర్ పవర్ ఒకటి ఉంది, ఈ ప్రపంచానికి ఆధారం ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్, ఆ ఎగ్జిస్టెన్స్ మీద నీకు నమ్మకం కనుక లేకపోతే, ఇప్పుడు నేను నువ్వు అంటున్నావు కదా, ఆ నేను నువ్వు నమ్ముతున్నావు కదా, నేను నమ్మకుండా నువ్వు ఉండవు కదా, అదే నేనే నువ్వు అంటున్నావు, ఆ నేను నుంచి విడిపో, అలాగైనా మోక్షం వస్తుంది. ఈ నేను తీసుకెళ్ళి భగవంతుడు కల్పించిన నీకు అటు అది శరణాగతి వల్లైనా నీకు మోక్షం వస్తుంది, ఇటు విచారణ వల్లైనా నీకు మోక్షం వస్తుంది. నీకు నమ్మే స్వభావం ఉంటే శరణాగతి మార్గంలోకి వెళ్ళు, నమ్మే స్వభావం లేదనుకో, ఈ విచారణ చేసి నేను పోగొట్టుకో, నేనులో నువ్వు బయటకు వచ్చి నీకు ఎలాగైనా మోక్షం వస్తుంది. ఏదో మార్గం నీకు నచ్చింది, నీకు తేలిగ్గా ఉన్న మార్గంలో నువ్వు ప్రయాణం చేసి నువ్వు తరించు ముందది, నువ్వు తరించు, దుఃఖంలోంచి విడిపడు, విషాదంలోంచి బయటపడు, దుఃఖంలోంచి విడిపడు, నీ అశాంతిలోంచి బయటపడు. యముడు అన్నాడు, యముడంటే ఎవడో తెలిసిన మన ప్రాణాలు తీసుకెళ్ళిపోయేవాడు. వాడు ఏమన్నాడు అంటే, యముడు ఎవడైతే బ్రహ్మములో ఐక్యమై బ్రహ్మము గురించి చెబుతాడో వాడు చెబుతుంటేనే విను అన్నాడు, శృణు అన్నాడు, వినమన్నాడు. అంటే ఎవడైతే ఏ సబ్జెక్ట్ చెబుతున్నాడో ఆ సబ్జెక్ట్లో వాడు ఐక్యమై ఉండాలి. ఎవడైతే బ్రహ్మము గురించి చెప్పేవాడు వాడు బ్రహ్మ అయి ఉండాలి. అంటే బ్రహ్మములో ఐక్యమై ఉన్నవాడే బ్రహ్మం గురించి చెప్పాలి. అంటే నువ్వు కనిపించిన పుస్తకంలో చదవకు, దారిపోయేడు అందరూ స్నేహాలు చేయకు, దారిపోయేడు స్నేహాలు చేయకు, కనిపించిన పుస్తకాలలో చదవకు. అంటే ఒక జ్ఞాని చెప్పిన మాట విను, ఒక జ్ఞాని ఏదైనా పుస్తకం రాస్తే దాని గురించి చదువు. అంటే చెప్పేవాడికి అనుభవం లేనప్పుడు వినేవాడికి కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే చేసుకుంటే ఏ భగవద్గీత ఏ భగవద్గీతను ప్రమాణంగా తీసుకో, ఆ భగవద్గీత మాటలు చదివి నువ్వు అర్థం చేసుకుని బాగుపడు. ఒక లేకపోతే జ్ఞాని చెప్ అంటే బ్రహ్మానుభవం పొందిన వాడు ఏదైనా మాట చెబితే ఆ మాట విని నువ్వు ఆడేదైనా పుస్తకం రాస్తే చదువుకో. అలాగే భగవంతుడు ముఖంలోంచి వచ్చినటువంటి మాటనైనా నువ్వు ప్రమాణంగా తీసుకో, లేకపోతే జ్ఞానుల మాట అయినా నువ్వు ప్రమాణంగా తీసుకో, శాస్త్రాన్ని నువ్వు ప్రమాణంగా తీసుకో. ఆ మాటలు నువ్వు ప్రమాణంగా తీసుకుని జ్ఞానుల మాటలు, శాస్త్రం మాటలు, భగవంతుడు చెప్పిన మాటలు ప్రమాణంగా తీసుకో, కానీ అనుభవం లేని మాటలు ప్రమాణంగా తీసుకుని పాడవద్దని చెబుతున్నాడు. ఆ చెప్పేవాడికి విషయం తెలియనప్పుడు వినేవాడికి అర్థమయ్యేలాగా ఏమి చెప్పగలవాడు? వాడు కంగారు పడతాడు, చివరికి ఈయనే కంగారు పడతాడు. వినేవాడిని కంగారు పడతాడు, వాడు కంగారు పడతాడు. అంటే వాడి బ్రెయిన్లోనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనకు క్లారిటీ రాదు. అసలు మనకి క్లారిటీ చెప్పేవాడు బ్రెయిన్లో క్లారిటీ ఉన్నప్పుడు మన బ్రెయిన్కి కూడా క్లారిటీ వస్తుంది. వాడి బ్రెయిన్లో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మన బ్రెయిన్కి కూడా క్లారిటీ రానే రాదు. క్లారిటీ రాదనుకోండి మనం ప్రయాణం చేయలేం. అంటే స్పష్టత ఉండాలి. ఏముండాలి? స్పష్టత ఉండాలి. కొంతమంది చూడండి, మనం ఏదైనా అడిగితే అవునంటే అవునని చెప్తారు, కాదంటే కాదని చెప్తారు. కొంతమంది ఇంటికి వెళ్ళి మనం ఏదైనా అడిగితే అవునని చెప్పరు, కాదని చెప్పరు. మనం వెళ్ళిపోయినవరు ఏంటి తెలియదు మనకి, మనం లెగిసి వెళ్ళిపోవాలంటే వెళ్ళినవరు, అవునని చెప్పరు, కాదని చెప్పరు. మీ పని చూసుకొని మా పని అయితే మేము చూసుకోమంటే వెళ్ళిపోమన్నారు. అది ఏమిటంటే అంటారు, అదేమిటంటే మనకు తెలియదు ఇంకా. ఎందుకంటే మంచివాడు సౌరవ్యమైన వాళ్ళు ఉన్నారనుకోండి, అవునో కాదు రెండు ముక్కలు చెప్పు అంటేస్తారు, మాకు వీలైతే వీలవుతుందని పర్వాలేదా సరేలేండి అని చెప్తారు. అదే మేము పని చేయలేమంటే మాకు వీలు కాదు, మాకు మించిన పని ఇది, మీరు ఇంకో మార్గం ఏదైనా చూసుకోండి అని చెప్పి ఏదో రెండు ముక్కల్లో అటు ఇటు చెప్పేస్తారు. ఈ ఇటు నత్తని జనం ఉన్నారు చూడాళ్ళు. ఇంకా మనసులో శుద్ధి లేక మనసులో కల్మషం ఉండేవాళ్ళు అవునని చెప్పరు, కాదని చెప్పరు. వాళ్ళ పని వాళ్ళు చూసుకోరు, మన పని మనం చేసుకునేవాడు, మన కాలం అంతా పాడు చేసేస్తారు. అంటే ఏంటి అసలు వాళ్ళ బ్రెయిన్లో వాళ్ళకి స్పష్టత లేదు. నేను విన్నప్పుడు మాకు ముఖ్యమైన పాయింట్ మన నోట్స్ కింద రాసుకుని మనలో బలహీనతలు ఏమున్నాయో ఆ నోట్స్లో చూసుకుని ఈ బలహీనతను తొలగించుకోవడానికి మన ప్రయత్నం. మనలో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి, ఆ నోట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ నోట్స్ చూసుకుని ప్లస్ పాయింట్స్ ఉంటే సరే సరే, ఇలాగే మైనస్ పాయింట్స్ ఉంటే జాగ్రత్తగా కన్నాడు పడిపోకుండా స్లోగా దాన్ని రిమూవ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ భగవాన్ చెప్పేది ఏంటంటే, అది ఎప్పుడు పూర్తవుతుందో కూడా నీకు అనవసరం, అది ప్రారంభించండి సాధన అంటున్నారు. అది విచారణ అనేది ప్రారంభించండి, ఎప్పుడు పూర్తవుతుందో అది ఈశ్వరుడి చేతిలో ఉంది, కానీ ప్రారంభించడం మటుకి ప్రారంభించండి. ఇప్పుడు మామూలుగా అన్ని బాగున్నవాళ్ళు కూడా మనసులో బాధపడుతూ ఉంటారు, కారణం ఏంటి? ఇప్పుడు ఆర్థికంగా ఆరోగ్యం బాగున్న వాళ్ళు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు, మరి సమాజ పరంగా బాగున్న వాళ్ళు అందరూ కూడా అశాంతికి గురవుతున్నారు, కారణం ఏంటి? అన్ని ఉండి కూడా అశాంతి ఎందుకు వస్తుంది మనిషికి? అహంభావనే కారణం. ఇప్పుడు కొంతమందికి అన్నీ ఉంటాయి, ఏమిటి భాషంగా చూస్తే ఏమి లోటు ఉండదు వాళ్ళు, కానీ వాళ్ళు కూడా విపరీతమైన అశాంతికి గురవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి? ఆ మనస్సును సమాధానపరచుకోలేక, అంటే మన డ్యూటీ మనం చేసేస్తూ ఉండాలి. మా అమ్మ మంచిది కాదండి అని చేతి మేము చూడాలి అంటారు కొంతమంది, అది మనకు అనవసరం. అమ్మ మంచితో మంచిది కాదు మనకు అనవసరం, అమ్మను చూడమని దేవుడు చెప్పాడు కాబట్టి చూడటం అంతే. అలాగే మంచిది కాకపోతే మనకు నష్టం, దేవుడు చూసుకుంటాడు. అమ్మను చూడమన్నాడు కాబట్టి మన దేవుడు చూడమన్నాడు కాబట్టి చూడటం, అలాగే మంచిది కాదని కూడా దేవుడు అమ్మ చూసుకుంటారు. మన డ్యూటీ మనం చేసేయటమే, మిగతా కూడా అనవసరం. భగవంతుడు చేయమని పని చేయటం, ఆయన వద్దని పని మానేయటం అంతే. విధి నిషేధం, మనం చేసే పని అక్కడ మనస్సును పెట్టి హృదయాన్ని అక్కడ పెట్టి డెడికేటెడ్గా చేసేయటం. భక్తి అంటే, భక్తి అంటే ఎందుకు పనికిరాని వస్తువు అనుకోకండి. మనం చేసే పనిలో ప్రేమ ఉంటే అది భక్తి. మన దైనందిన జీవితంలో మన ఇంటికారి చేసుకునే పనిలో కూడా మనకు భక్తి ఉండాలి. భక్తి ఉంటే క్రమంగా చేస్తాం, భక్తి కలిగితే క్రమంగా చేయం. పనిలో కూడా భక్తి ఉండాలి. మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం ఇష్టంగా చేస్తాం అనుకున్న, ప్రేమగా చేస్తాం అనుకున్న పని చక్కగా వస్తుంది. ఇష్టంగా లేకుండా, ప్రేమగా లేకుండా, చిరాగ్గా చేసామనుకున్న పాడైపోతుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి అశాంతికి, సమాజంలో అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మన మనస్సులో ఉన్న అశాంతి సమాజంలో ఉన్న అశాంతి అంతే కదా. మన మనస్సులో ఉన్న అశాంతి కుటుంబంలో ఉన్న అశాంతి, అశాంతి మన మనస్సులోనే బయటకు వస్తాం, అదే సమాజానికి అశాంతి అంటున్నాం. దీనికి అన్నింటికీ కారణం ఏంటండి? ఎక్కువ అహంభావనే ఆ కారణం. అయితే సమాజ పరంగా కానీ కుటుంబ పరంగానే వచ్చే సమస్యలకు చాలా మట్టికి ఏది కారణం? అహంభావన కారణం. అంటే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, మీ దుఃఖానికి కారణం, మీ అశాంతికి కారణం బయట లేదు, ఈ లోపలే ఉంది. ఏ రూపంలో ఉంది? మీ అహంభావన రూపంలోనే ఉంది. అంటే దాన్ని తొలగిస్తే ఈ అశాంతి తగ్గిపోతుంది, దుఃఖము తగ్గిపోతుంది, మళ్ళీ నువ్వు బంధువుల దొడ్లోకి వెళ్ళక్కర్లేదు. దేహం వచ్చిందంటే బంధు దొడ్లో పెట్టేస్తారా? ఇంకా జ్ఞానులు రాసిన పుస్తకాలు, భగవంతుడు చెప్పిన పుస్తకాలు మీరు చదువుకోవచ్చు, పుస్తకం చదువుకోవచ్చు, ఎవరైనా పెద్దలు చెబుతుంటే వినొచ్చు, వస్తువు తెలిసిండి చెప్తుంటే ఆ పెద్దలు చెప్పిన వినొచ్చు, మంచి సహవాసాలు చెయ్యొచ్చు, మంచి గ్రంథాలు చదువుకోవచ్చు, ఆహార విషయంలో మీరు జాగ్రత్తగా ఉండొచ్చు. అంటే ఏదైతే మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో ఆ వస్తువుకు దూరంగా ఉండటం. భగవంతుడు ఈ పని మంచిదని చెప్పాడనుకోండి, అది ఆ పని అంటే మీకు ఇష్టం ఉండాలి అనుకోండి, ఆయన మనకి ఇష్టం లేకపోయినా భగవంతుడు మన మంచిదని చెబుతున్నాడు కాబట్టి ఇష్టం చేసుకుని చేయటం. సత్పురుషులు సహవాసం చేయండి, సత్పురుషులు సహవాసం చేయండి అంటే మీ హృదయంలో ఉన్న సత్యం మీకు, మీ హృదయ గుహలో ఉన్న సత్యం మీకు తెలిసే వరకు బాహ్యంగా ఉన్న సత్పురుషులు సహవాసం చెయ్యండి, అండి మంచి మంచి గ్రంథాలు చదువుకోండి, ధ్యానం చెయ్యండి, జపం చెయ్యండి, ఇవన్నీ సాధనకు అవసరమే. కానీ ఇవన్నిటికంటే కూడా భగవద్ అనుగ్రహం ముఖ్యము. అంటే మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే, చేతితో ఒక పని చేస్తే దేవుని అనుగ్రహం సంపాదించేటట్టుగా మీకు అది ఉండాలి. అంటే మనం ఏదైనా పని చేసామనుకోండి, అది మనకైనా ఉపయోగపడాలి, సమాజానికైనా ఉపయోగపడాలి. అశాంతికి కారణం, దుఃఖానికి కారణం అహంభావనే. అది బయట లేదు, బయట ఉంటే గురువు తీసుకెళ్ళి చూపించారు ఇక్కడ ఉందని, మీ లోపలే ఉంది. అది ఎక్కడ ఉంది? ఇప్పుడు పాము బయట ఉంది కాబట్టి ఇప్పుడు ఆ చెట్టుమల్లలో ఉండే పాముని చూపిస్తారు. ఇది ఎక్కడ ఉంది? అలా చూపి చెయ్యి చూపించడానికి బయట లేదు. ఇది అది ఎక్కడ ఉండేది? లోపలే ఉంది. కాబట్టి నువ్వు లో చూపుతోటి నువ్వు దాన్ని గ్రహించి అహంభావం యొక్క పోకడ, అహంభావం యొక్క గమనిక, దాని కమింగు దాని గోయింగు చూసుకుంటూ అది ఎలా విజృంభిస్తుందో, అది ఎలా ఎరైజ్ అవుతుందో, లోపల దృష్టి పెట్టుకుని, ఆ లో దృష్టి పెట్టుకుని, లో చూపు పెట్టుకుని, అంతర్ముఖ దృష్టి పెట్టుకుని, దాని యొక్క అహంభావన యొక్క ఆ యొక్క కదలికి నువ్వు గమనించి, గమనిస్తుంటే అది అణిగిపోతుంది. దాని ఉద్యమం ఎప్పుడైతే ఆగిపోయిందో అది నశించడం కూడా ప్రారంభిస్తూ ఉంటుంది. అంటే అహంభావం యొక్క అహంభావం నశించటం, నీకు ఆత్మానుభవం కలగటం ఒకేసారి జరిగిపోతాయి. అదొక రోజున, ఇదో ఒక రోజున కాదు. అంటే సూర్యుడు బయట చీకటిన పోగొట్టగలడు, నీ లోపల చీకటిన మటుకు సూర్యుడు పోగొట్టలేడు. నీ లోపల చీకటి పోవాలంటే నీకు దేవుడు అనుగ్రహం వల్లే లోపల చీకటి పోతుంది. అంటే అన్నింటికంటే దేవుని అనుగ్రహం ముఖ్యం. ఈ సూర్యుడు బయట చీకటిన పోగొట్టగలడు, కానీ నీ లోపల చీకటిన పోగొట్టలేడు. దేవుడి మటుకు నీ లోపల, దేవుని వాక్యం మటుకి నీ దేవుని నీ హృదయంలో నీ లోపల చీకటిన పోగొట్టగలడు. అంటే దేవుని వాక్యాలను ధ్యానం చేసుకుంటూ, ఆ జ్ఞానులు చెప్పిన మాటలను ధ్యానం చేసుకుంటూ నువ్వు ఈ అజ్ఞానంలోంచి బయటపడి తరించు, నువ్వు ఆ సుఖస్వరూపాన్ని పొందు. ఆ శాంతి నువ్వు వెతుక్కునే శాంతి, నువ్వు వెతుక్కునే సుఖం నీ లోపల ఉన్నాయి. అంచేత ఆ సుఖాన్ని, ఆ శాంతిని పొంది నువ్వు తరించు. ప్రతి చిన్న విషయానికి మీరు కంగారు పడిపోద్దు. మీరు చేసుకునే పని ఏదో మీరు శ్రద్ధగా చేసుకోండి. మీ చేతిలో ఉన్న పని ఏదో మీరు శ్రద్ధగా చేసుకోండి. అంతేకాని జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటనలకి మనసును కంగారు పెట్టుకోవద్దు. మీరు కంగారు పెట్టుకుంటే అంటే మనసు విజృంభణ, బాహ్యంగా విజృంభిస్తూ ఉంటుంది. మీరు కంగారు పెట్టుకోకుండా ఉంటే మనసు అంతర్ముఖం అవుతుంది. మీరు బాగుపడినా మీ చేతిలో ఉంది, మీరు పాడైపోయినా మీ చేతిలో ఉంది. మీరు బాగుపడటానికి మీ మనస్సే కారణం, మీ పాడైపోవడానికి మీ మనస్సే కారణం. అంటే మీ మనస్సును అదుపులో పెట్టుకుని, మీ మనస్సును నిగ్రహించుకుని, మీ మనస్సును స్వాధీనం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం ఎప్పుడైతే మారు పెట్టేటప్పుడు మీ మనస్సు మీకు అదుపులో రావడానికి దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు అని భగవాన్ చెబుతూ ఇక్కడ చూడని విరమేస్తున్నాడు.
రామాయ నమః. రామాయ నమః. రామాయ నమః. రామాయ నమః.
ఒకసారి రావణాసురుడికి ఒక సలహా చెప్పారు కొంతమంది పెద్దలు. ఈ ఒక్క మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సీతని ప్రేమించటం లేదు, సీతమ్మనిను ప్రేమించటం లేదు. నువ్వు పని చెయ్యి, రాముడి వేషం వేసుకో. రావణాసురుడికి ఒక సలహా చెప్పారు ఈ మాట. అంటే ఆయనకు కూడా మినిస్టర్స్ ఉంటారు కదా, రావణాసురుడికి కూడా మినిస్టర్స్ ఉంటారు కదా. ఏమని చెప్పారంటే, నువ్వు రాముడి వేషం వేసుకో, నువ్వు రాముడి వేషం వేసుకో. రాముడు వేషం వేసుకుని నువ్వు సీతమ్మ దగ్గరికి వెళ్తే సీతమ్మ నిన్ను ప్రేమిస్తుంది. అంటే రాముడు వేషం వేసుకుని వెళితే సీతమ్మ నిన్ను ప్రేమించాలంటే ఇదే ఉపాయం. నువ్వు రావణాసురుడిగా ఉండకు, రాముడు వేషం వేసుకుని వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళితే నిన్ను సీతమ్మ ప్రేమిస్తుంది అని చెప్పారు. అప్పుడు రావణాసురుడు అన్నాడటండి, ఈ రావణాసురు భగవద్గీతలో వాక్యం, మనం భగవద్గీతలో మాట మనం ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాము, ఈ రావణాసురుడి మాట ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి. రావణాసురుడు రాక్షసుడు అవడానికి కానీ వాడు నోటి ఉంటే ఎంత మంచి మాట వచ్చిందో చూడండి. అప్పుడు రావణాసురుడు అన్నాడండి, రాముడు వేషం వేసుకుంటే నాకు వెంటనే కామం నశిస్తుంది, ఇంకా సీతను నేనేం చేసుకుంటాను, నాకు ప్రేమించిన తను. రాముడి వేషం నేను వేసుకుంటానప్పుడు, రాముడి వేషం వేసుకునేటప్పటికీ సరే, రాముడి వేషం వేసుకునేటప్పటికీ నాకు కామం నశిస్తుంది, ఇంకా సీతమ్మ నేనేం చేసుకుంటాను అదే అని అడగండి. ఆడు రాముడు అంటే ఒకవేళ రాముడి వేషం వేసుకుంటేనే నాకు కామం నశిస్తుంది, ఆ సీత నేనేం చేసుకుంటాను, కామాన్ని సంతృప్తి పరచుకోవడానికి కదా సీతను తీసుకొచ్చాను నేను లంకలోకి, నువ్వు నన్ను రాముడు వేషం వేసుకోమంటున్నావు, రాముడు వేషం వేసుకున్న మరుక్షణంలో నాకు కామం నశిస్తుంది. అటువంటి వాడు రాముడు అన్నాడు.
ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. 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 ఓం నమో నారాయణాయ. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ.
వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శాంతి 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 థ్యాంక్ యూ ఆల్.